వెలిగిన దీపము ఇంకో దీపాన్ని వెలిగించగలదు. అశాంత స్థితికి సంస్కృతంలో పేరు అథర్వ. థర్వ అంటే వైబ్రేట్, అథర్వ అంటే వైబ్రేషన్ లేనిది. అంచేత అథర్వ వేదము అంటే ఆ శాంత స్థితికి తీసుకెళ్లేదాన్ని. ఈ 12 శ్లోకాలు అథర్వ వేదం యొక్క శ్లోకాలు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే మొత్తము సృష్టి యొక్క ఉత్పత్తి స్థితి లయ వైజ్ఞానిక సూత్రాలు మొత్తము ఈ 12 శ్లోకాల్లో ఉన్నాయి. రామతత్వము మొత్తము ఈ 12 శ్లోకాల్లో ఉన్నాయి. ఇది చదువుకునే ముందు ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అది పూర్తిగా ఇంజెక్షన్, బ్రెయిన్ వాషింగ్ అంటామే, అలాగా మీ బ్రెయిన్ వాష్ అయిపోవాలి. ఏమిటి అవ్వాల్సినటువంటి బ్రెయిన్ వాష్? ఈ విద్య, వేద విద్య అతి కొద్ది నెలలలో సర్వజనీనం కాబోతోంది. అంటే లెస్ దాన్ 100 మంత్స్ సర్వజనీనం కాబోతోంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ విధంగా అయితే కొన్ని సంవత్సరాల కిందట కంప్యూటర్స్ లేవు. కంప్యూటర్స్ వద్దు అని ఎదురు తిరిగినటువంటి దేశం మన రాజ్యం. మీరు కొన్ని సంవత్సరాల కిందట పేపర్లో చూసి ఉంటే మీకు తెలిసి ఉండేది, ఇందిరాగాంధీ చాలా ట్రై చేసింది కంప్యూటర్స్ ని తీసుకొచ్చేద్దామని 60స్లో. చాలా మంది ఎదురు తిరిగారు, తర్వాత కూడా చాలా మంది ఎదురు తిరిగారు. కానీ నేను చెప్పాను కదా, ఏదో ఒకడు కారణభూతుడు అవుతాడు, అంటే భూతంలాగా అవుతాడు అనమాట. వాడు రాజీవ్ గాంధీ కారణభూతుడయ్యాడు. ఏమైంది దాంతో? మొత్తము మీ ఆలోచన విధానం మారిపోయింది. ఇప్పుడు అందరికీ కంప్యూటర్స్ కావాలి. మా వాడికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్స్ లో సీట్ వస్తే వాడు చాలా తెలివైనవాడు తెలుసా అని అడుగుతారు మనని. మనమే వద్దన్నాం దాన్ని. నాకు చాలా మంది అప్పుడు డిస్కషన్స్ లో కంప్యూటర్స్ మంచిదయ్యా బాబు అంటే నన్ను వాళ్ళకి శక్తి కనుక ఉంటే నన్ను మింగెద్దురేమో. నా డిస్కషన్ జరుగుతున్నప్పుడు నా అదృష్టం బాగుంది, వాళ్ళకి ఆ శక్తి లేదు. ఇదే పరిస్థితి ఇక్కడ రాబోతోంది. ఇప్పుడు వినరు, తర్వాత ఇదే విద్య సర్వోత్తమం అని చెప్పాక పరిగెడితే దాని వెనకాతల తప్పేం లేదు, ఎప్పుడు పరిగెట్టినా వస్తుంది. ఏం అభ్యంతరం, ఎప్పుడు పరిగెట్టినా విద్య వస్తుంది. కానీ ముందు ఆ కంప్యూటర్స్ ని పెట్టుకుని బోర్డు పెట్టేసుకుని కంప్యూటర్స్ నేర్పుతా ఉన్నవాడు లక్షాధికారులు అయిపోయారు. ఇప్పుడు కంప్యూటర్స్ నేర్చుకుని అమెరికా వెళ్లిన వాళ్ళు లక్షల సంఖ్యలో తిరిగి వస్తున్నారు. అంతే తేడా. భావం అర్థమవుతుందా? అంచేత తెలివైనటువంటి వాడు కరెక్ట్ టైంలో ఏది గ్రో అవుతుందో దాన్ని పట్టుకుంటాడు. సింపుల్ తెలివితేటలు చాలు దానికి. మనం నిర్ణయించుకోలేము, ఎక్స్పర్ట్ ఒపీనియన్ అడుగుతాం. ఎక్స్పర్ట్ ఒపీనియన్ లో డౌటే లేదు కదా, అసలు ఇదే మార్గం అని వాయించి పారేస్తున్నారు కదా అందరూ. టీవీలు పెట్టుకున్నా మీరు పొద్దున్న పూట ఇదే వస్తుంది. గల్ప సచ్చిదానంద స్వామి స్పీచ్లు వినండి, మీరు జీఆర్ స్వామిది వినండి. హిందీలో రకరకాల ఉత్తరే నిన్నో మొన్న ఉత్తరే పెట్టాను నేను. అది ఎన్నో ఛానల్స్ అంతా ఇదే, అశాంత స్థితి ఉండాలి. అంటే ఏంటి? బొంబాడు చేసి పారేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్. ఏంటి ఆ అడ్వర్టైజ్మెంట్? ఈ శాంత స్థితి, అథర్వ స్థితి ఉంటేనే సృష్టిని మీరు శాసించగలుగుతారు. ఎవడికి వాడే శాసకుడు, అది అర్థం చేసుకోండి. ఎవడికి వాడే శాసకుడు? వెంకయ్య స్వామి లాంటి వాళ్ళు, సిద్ధి సాయి లాంటి వాళ్ళు సమాజం అంతా మారిపోతే ఆ సమాజానికి శాసన వ్యవస్థ అవసరమా? అందరూ సిద్ధి సాయి లాంటి వాళ్ళే ఉన్నారనుకోండి, పోలీసులు అక్కర్లేదు, మిలిటరీ అక్కర్లేదు, ఎవరు ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. అసలు నోరు విప్పి మాట్లాడాల్సినటువంటి అవసరము రాదు. డిసిప్లిన్ అంటేనే అర్థం అది కదా, క్రమశిక్షణ అంటేనే అర్థం అది కదా. క్రమశిక్షణ ఎంత ఎక్కువ అవుతుందో అంత ఎక్కువ మౌనం వస్తుంది. మిలిటరీలో ఆర్డర్సే, డిస్కషన్స్ ఉండవు. హవ్య హతాజ్ఞ సర్వత్ర లభతే జయమంగళం రామరక్షా స్తోత్రంలో వస్తుంది. వాడి యొక్క ఆజ్ఞకి తిరుగులేదు. కంఠం భరతవంధిత, వాడి నోరు ఎలా ఉంటుంది? భరతుడు కూడా వాడికి నమస్కారం చేస్తాడు. భరతుడెవడు? రాజు. రాముడెవడు? రాజ్యం పోగొట్టుకున్నటువంటి రాజు. దశరథుడు వల్లనే, అంటే బై ద కింగ్, అంటే రాజు, ఆ కాలపు యొక్క రాజు ఆర్డర్ ఇచ్చాడు, నువ్వు రాజు కాదు, నువ్వు వెళ్ళిపోవు అడవులకి. అడవులు వెళ్ళిపోయాడు వాడు. అసలు రాజు ఎవరప్పుడు? ఇంకా భరతుడే కదా. కానీ ఆ వాయిస్ ఎలా ఉంటుందంటే, ఈ అథర్వవేదంలో ఉన్నటువంటి ఆ శాంత స్థితిలో ఉన్నటువంటి వాడి వాయిస్ ఎలా ఉంటుందంటే, వాడు కూడా వీడు మాత్రం వింటాడు. ఆ భావం యొక్క తీవ్రత అర్థం చేసుకోండి మీరు. మరి నా మాట కూడా వింటలేదే, నేను రామ అంటున్నాను అని, ఆ శాంత స్థితిలో రామ అనని టెక్నిక్ అదే. ఆ మౌన స్థితిలో ఆ రామ అనే శబ్ద తరంగములు ఈ పనంతా చేసేస్తాయి. దాన్ని రామ రాజ్యము అన్నాం. అందరూ రామరాజ్యం కోరుకునే వాళ్లే కదా. ఏమంటారు, రామరాజ్యంలో రోగులు లేరు, అకాల మృత్యువు లేదు, సకాలంలో వర్షాలుంటాయి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖిన. ఈ గో బ్రాహ్మణ వాటికి శుభాలు లేవు. ఆవుని చూసి ఎన్నాళ్ళవుతుందో. ఈనాటి సిటీజ్ లో ఉండేవాళ్ళు. గురుగావ్ నుంచి మా చెల్లెళ్ళు ఒక కొడుకు వచ్చాడు. అప్పుడు ఆ ఇంట్లో ఉండేవాడు. ఇక్కడే ఆ పక్కన గేది కట్టి ఉండేది. మమ్మీ మమ్మీ బఫలో అన్నాడు. ఎగిరి గెంటేసాడు వాడు. వాడు గేదెని చూడలేదు వాడు. ఆ అథర్వ ఆ శాంత స్థితి ముఖ్యం. ముందు అది వచ్చేస్తే అన్నీ వచ్చినట్టే, ఏ ఒక్కటి వస్తే అన్నీ వస్తాయో. ఆ శాంత స్థితి కోసము మండూక ఋషి ఇచ్చినటువంటి ఈ వేద మంత్రాలు. ఆ వేద మంత్రాలలో చాలా విచిత్రత ఉంది. ఒకటి, శబ్దానికి మూడు లక్షణాలు ఉంటాయి గుర్తుంచుకోండి అది, సృష్టి, స్థితి, లయ. శబ్దము మూడు రకాలైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఆ శాంత స్థితిలో ఆశీర్వాదాలు ఎందుకు ఫలిస్తాయి? గురువు శాంత స్థితిలో ఉండి అంటాడు కనుక. కాళిదాసు అంటాడు అనుకుంటాను అసలు. వాడు ఏమంటే, ఆ మాటలకి అర్థవంతం చేయటానికి పరిగెడతాయట. ఏంటది శ్లోకం? ఋషుల యొక్క మాటలు పూర్తి చేయటానికి వాగ్దేవతలు పరిగెడతారట. ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రం అంటేనే అర్థం అది, ఆ పేరులోనే ఉంది అసలు. సైన్స్ అంటేనే అది, వాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు వాడు. న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ అంటే దేని గురించి చెప్తున్నాడు అని మళ్ళా నువ్వు వేరే పుస్తకాలు తీసి వెతకక్కలే. అక్కడే ఉంది గురుత్వం యొక్క నియమాలు చెప్తున్నాడు అని. అంచేత ఆ పేర్లు పెట్టడంలోనే ఋషులు మీకు ఏ సబ్జెక్ట్ రాబోతోందో చెప్తాడు. సౌందర్య లహరి, సుందరాకాండ అంటే మీ జీవితము అందముగా మారేటటువంటి చేసే విద్య, లలితముగా చేసేటటువంటి విద్య సౌందర్య లహరి. వాచ మర్ధాను ధావతి, ఆ మాటని పూర్తి చేయటానికి ఆ అర్థము వెనకాతలు పరిగెడుతుంది అని. భావం అర్థం చేసుకోండి. ఆ మాటల యొక్క అర్థం మనకు అర్థమయ్యే అర్థం అన్నట్టుంది అసలు. మరి మాట అవటం లేదు అలాగా. నువ్వు శాంత స్థితిలో లేవు. శాంత స్థితి అవటానికి నువ్వు ఏమీ చేయక్కర్లేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. మిగతా వాటికి మీరు ప్రయత్నాలు చేయాలి. ఇంజనీర్ అయిపోవాలన్నా, డాక్టర్లు అయిపోవాలన్నా, ఒక మంత్రాన్ని సిద్ధింపజేసుకోవాలన్నా, మీరు ఇది ఏది చేసుకోవాలన్నా కూడా మీరు ప్రయత్నించాలి. శాంతంగా ఉండటానికి మీరు చేయాల్సింది ఏంటి? అసలు మీరేం చేసినా ప్రమాదమే. మీరేం చేయక్కర్లే. కానీ తమాషా ఏంటి, ఆ స్థితి నుంచి అన్ని ఆవిర్భవిస్తాయి. దానికి ఈ మాండూక ఋషి రాసినటువంటి ఆ మంత్ర శబ్దాలు కూడా అలాంటివే. ఎవడైతే దాన్ని పఠిస్తాడో ఆ స్థితి వాడికి సహజంగానే వచ్చేటట్టు చేస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా మన మాటల్ని అర్థం చేసుకో. నా మాట వింటే నువ్వు బాగుపడతావురా? వింటున్నాడుగా వాడు. మరి బాగుపడ్డాడా వాడు? బాగా పడలేదు కదా. వింటే అంటే అర్థం ఏంటి అక్కడ? నువ్వు దాన్ని చేస్తే అని కదా వాడి ఉద్దేశం, చెప్పేవాడి ఉద్దేశం. అలాగే పాఠ మాత్రేణ సిద్ధ్యంతి అంటే ఆ శబ్దములు ఏ స్థితి గురించి చెప్తున్నాయో ఆ తరంగాలు నీలో రావాలి. చాలా అందమైనటువంటి మల్లెపూలు సువాసన అంటే ఎలా ఉంది? పరమ జుగుప్సాకరమైనటువంటి స్థితి అంటే ఎలా ఉంది? రెండో అర్థ మాటలేగా. కానీ ఒక మాట ఏం చేసింది మీకు? ఇంకో మాట, అసలు ఆ మాట అంటేనే మీకు యావదింపగలుగుతుంది. అంటే మాటలు ఏం చేయగలిగాయి? మీ చేతనత్వాన్ని మారుస్తున్నాయి. మార్చిందా లేదా? పరమ అసహ్యకరమైనటువంటి మాట అన్నాననుకోండి ఎలా ఉంటుంది మీకు? అసహ్యంగా ఉంటుంది. చాలా శాంతినిచ్చేటటువంటి మాట అన్నాం అనుకోండి శాంతి రావాలి కదా. మరి రామకృష్ణ భగవంతుడి నామాలు ఉచ్చారణ చేస్తూ కూడా శాంతి రావటము లేదు అంటే మనం ఉచ్చారణ చేయటము లేదు అని అర్థం. ఋషులు తప్పు కాదు, అది రావటం లేదు. దాని గురించి ప్రయత్నించండి. ఎందుకు రావటం లేదు అంటే అది ఉన్నటువంటి వ్యక్తులతో మీకు సంపర్కం లేదు. ఈ స్థితులు ఎలా ఉంటాయంటే ఆ స్థితిని పొందినవాడు ఒక షేక్స్పియర్ ఎందుకు మనవరు ఇక్కడే మాట్లాడారు ఏదో పదాలు పద్యాల గురించి మహాభారతంలో ఆ శబ్దాలే ఆ మ్యూజిక్ ని కలగజేస్తాయి. నాకు మరి వచ్చిన గొడవ అదేగా, అదే ఇప్పుడు చెప్పేది అర్థం లేదని. తది ఉదాహరణ అర్థం చేసుకోండి. వాడికి అర్థమైంది ఆనందం, వాడు ఏం చేయగలిగాడు? అర్థమైనటువంటి ఆనందాన్ని వాడు చదివితే వాడికి అర్థమైంది. తర్వాత వాడు 2 గంటలు స్పీచ్ ఇచ్చి ఏం చేయగలిగాడు? ఆ ఆనందాన్ని మనకు అందజేయగలిగాడు. ఇక్కడే చేశాడు అతను. అంతేనా? ఈ తర్వాత ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత నేను ఆ పద్యాన్ని చదివాననుకోండి, ఆయన పొందిన ఆనందం నాకు కూడా వస్తుంది కదా. అర్థమైనా? అంచేత ఈ రామరక్షా స్తోత్రాలు కానీ ఉపనిషత్తులు కానీ మీరు అర్థ సహితంగా చదవాలి. చదివితే వచ్చేస్తుంది తర్వాత. తర్వాత మీరేం ప్రయత్నం చేయక్కర్లే. ఆ పద్యం యొక్క, ఆ షేక్స్పియర్ యొక్క ఆ పదాలలోని అనుభూతి చెందినవాడు చెప్పాడు అనుకోండి మీకు, తర్వాత మీరు ఎప్పుడు చదివినా అనుభూతి వస్తుంది మీకు కదా. అలాగే ఈ మండూక ఋషి రాసినటువంటి అధర్వేదం యొక్క సారమైనటువంటి, ప్రపంచం యొక్క సారమైనటువంటి ఈ స్థితి ముందు మీరు చదివేస్తారు. దాన్ని ఏ మానసిక స్థితిలో చదువుతారు అన్నది మినిమల్గా ప్రతిరోజు డిస్కస్ చేసుకోవాల్సింది. అది ఆ డిస్కషన్ ఏంటి? ఓం భద్రం కరుణేభి శృణుయామ దేవా, దేవతలు ప్రాకృతిక శక్తులు. ఈ ప్రాకృతిక శక్తులని ఈ మండూక ఋషి అధర్వేదం యొక్క శాంతి మంత్రం, ఇది 5 శాంతి మంత్రాలు ఉన్నాయి. ఒకసారి రాయించాను కూడా ఇక్కడ నేను. యజుర్వేదానికి ఒక శాంతి మంత్రం ఉంది, ఋగ్వేదానికి ఒక శాంతి మంత్రం ఉంది, సామవేదానికి ఒక శాంతి మంత్రం ఉంది, అధర్వేదానికి ఒక శాంతి మంత్రం ఉంది. ఈ శాంతి మంత్రాలు అంటేనే అర్థమైంది కదా మీకు, ఆ శాంత స్థితికి తీసుకెళ్లే మంత్రాలు అని అర్థం. మననాత్ త్రాయతే, మననము చేస్తే రక్షించేది అంటే అక్కడ తీసుకెళ్లేది. అంచేత ఈ శాంతి మంత్రాలను ఉపయోగించుకోకుండా ఆ వేదాలను చదివితే ఆ వేదాలు మీకు ఫలితాలు ఇవ్వవు. కానీ మళ్ళా గుర్తుంచుకోండి, అయితే నేను శాంతి మంత్రాలు రాసుకుని బట్టి కొట్టేస్తాను. ఆ శాంతి మంత్రాలు ఒక ఆచరణ చెప్తున్నాయి మీకు, ఇలా ఆచరించిన వాడికి ఈ మంత్రాలు ఫలిస్తాయి అని. మిలిటరీలోకి వెళ్ళాలి, నాది చాలా జాలిగుందండి, ఎదుటివాడిని తిట్టగోడా లేనన్నాడు అనుకోండి, అంటే ముందు వాడికి ఏం నేర్పాలి మిలిటరీలో? అది లేకుండా నేను చాలా బాగా గురి చూసి కొట్టగలనండి. AK-47 రైఫిల్ నాకు ఇచ్చేస్తే ఒకే బిందువు మీద అన్ని గుళ్ళను దింపేయగలనంటాడు వాడు, ఎక్స్పర్ట్ రైఫిల్ షూటర్. కానీ వాడు అవన్నీ కొట్టలేడు. ఇంకా వాడు రైఫిల్ షూటింగ్ ఎందుకు కదా. అలాగా శాంత స్థితి వైపు వెళ్లకుండా వేద విజ్ఞానము లేదు, అందుకని శాంతి మంత్రాలు. వాటి పేరే శాంతి మంత్రాలు. శాంతి అంటే ఏంటి? నీ మానసిక స్థితి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎడ్యుకేషన్ అంతా కూడా మనసుకు సంబంధించింది. ఇంజనీర్ వల్లే ఆలోచిస్తాడు అన్నాను, డాక్టర్ వల్లే ఆలోచిస్తాడు, కామర్స్ చదివిన వాడు కమర్షియల్ మ్యాన్ లాగా ఆలోచించాలి, ఎకనామిక్స్ వాడు. కానీ ఎకనామిక్స్ వాడికి ఎకనామిక్స్ తెలియటం ఈ కాలంలో. కారణం ఏంటి? బట్టి కొట్టాడు కానీ ఎకనామిక్స్ వాడికి తెలియలేదు. ఎకనామిక్స్ అంటే ఏంటో తెలియదు కానీ వీలు ముద్ర వేసుకుంటాడు, వాడు కోట్లు సంపాదిస్తాడు. నిజమైన ఎకనామిస్ట్ వాడు. మీరు అదే అర్థం చేసుకోండి. ఈ డిగ్రీలు కాదు, మీకున్నటువంటి డిగ్రీల గురించి మాట్లాడటం లేదు ఎవడు కూడా. అంచేట మొత్తం వేద విజ్ఞానం బేసిస్ శాంతి. అందుకే ఏ వేద మంత్రాలను చదివినా చివరి మళ్ళా ఏం చెప్తాము? శాంతి శాంతి శాంతి. ఇది లేకుండా వేద మంత్రాలు ఫలితం ఇవ్వాలంటే ఇవ్వవు కనుక వేదాలు గండవెదిగిపోయి. వేదాలు అంతర్హితం అయిపోయాయి. ఎందుకంటే వేద మంత్రాలు రిజల్ట్ ఇవ్వాలి అంటే శాంత స్థితిలోనే అది ఇవ్వగలుగుతాయి. ఇంచేత వేద విజ్ఞానం మళ్ళా ప్రపంచంలో ఆవిర్భవించాలి అంటే ఎవరి ద్వారా ఆవిర్భవిస్తుంది? శాంతముగా ఉన్న స్థితిలోంచే ఆవిర్భవిస్తుంది. ఆ శాంత స్థితిలో ఇంకోటి వేళ చెప్తున్నారు, ఆ శాంత స్థితికే ఇంకొక పేరు గురువు. ఇంచేత శాంత స్థితిలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఎప్పుడూ కరెక్ట్ గా ఉంటుంది. ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేకుండా, ఏ విధమైనటువంటి ఓరియంటేషన్స్ లేకుండా, నిష్పక్షముగా మీరు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోగలుగుతారు? మీరు శాంతంగా ఉంటే. ఇంకా ఏం చెప్తోంది? ఇదే సర్వజ్ఞ స్థితి. తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం. సర్వజ్ఞత్వం అంటే ఏం చేస్తే ఏం ఫలితాలు వస్తాయో మీకు తక్షణం తెలుస్తాయి. సర్వజ్ఞత్వం అంటే అంతే కదా. ఇది తెలిసినవాడు రాంగ్ స్టెప్స్ వేయలేడుగా. అంచేత ఆటోమేటిక్ గా సర్వసమర్థత వస్తుంది, ఆటోమేటిక్ గా సర్వవ్యాపకత వస్తుంది. సర్వజ్ఞత్వానికి ఆధారాలు ఇవి. అలాంటి స్థితి పొందిన వాళ్ళు మన ముందు చాలా మంది ఉన్నారు కదా మన ప్రపంచంలో. ఒకళ్ళ ఇద్దరా భారత ఆంధ్రాలోనే 300 పైగా యోగుల చరిత్ర 3 ఖండాల్లో రాశారు రామరాజు గారు. మస్తాన్వలి మస్తాంతరిగా ఉంది కదా, ఆయన ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు, కర్నూలులో ఇంకోటితో కలిసి భోజనం చేస్తూ ఉండేవాడు. సర్వవ్యాపకత్వం సర్వసమర్థత చూపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ శిర్డీ సాయి అంటే పేరు ఎందుకు రాలేదు? తెచ్చుకోదలుచుకోలేదు వాళ్ళు. ఏడుస్తున్నాడయ్యా ఒక వ్యక్తి కలకటాలో, నేను తిరిగి వచ్చేస్తానని. నువ్వు కూడా తిరిగి వచ్చేస్తే ఎట్ట అన్నట్ట అల్లా. నువ్వు రిటర్న్ వచ్చేస్తాను, వాడు రిటర్న్, ఒకే చోటకి అందరూ ట్రాన్స్ఫర్ అయిపోతానంటే అక్కడ పనులు ఒకటి చేస్తాడన్నాడు. కోరిన ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చానో ప్రభుత్వం నోటీస్ వచ్చి ఉంటుంది. శుద్ధి సాయి అప్లికేషన్ పెట్టేసుకున్నాడు, రామకృష్ణ పరమహంస అప్లికేషన్ పెట్టేసుకున్నాడు. కానీ అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమంటారు, ట్రాన్స్ఫర్ ఇక్కడ కూడా ఉంటుంది కదా. అప్పుడు రామకృష్ణ పరమహంస రిక్వెస్ట్ చేశాక శుద్ధి సాయితో, బాబు నా బాధ లేదు, నువ్వు చూసుకో, నేను పోతాను. ఎందుకు ఇది మాట చెప్తున్నాను? సార్వజ్ఞ బీజం. ఎంత తేలికగా వాళ్ళు అలా వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేశారో అది చాలా తేలికైనటువంటి పని. అది మనకు ఎలా అనిపిస్తోంది? అబ్బో అద్భుతం అనిపిస్తోంది. ఎందుకు అద్భుతం అనిపిస్తోందంటే ఆ శాంత స్థితి లేదు కనుక. శాంత స్థితిలో కనుక మీరు ఉండగలిగితే శుద్ధి సైట్ అటు గొప్పవాడేం కాదు, నువ్వే. నువ్వే అంటే శాంత స్థితిలో ఉన్నటువంటి నువ్వు. కండిషన్ అది నువ్వే. కానీ శాంత స్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అనేటటువంటి విజ్ఞానము. అది ఇంటింటికి తీసుకువెళ్తారు అని పాడుతున్నారు మీరు. ఆ పాట కూడా మాండుక్యోపనిషదే, హిందీలో ఉన్నటువంటి మాండుక్యోపనిషద్. కానీ మీరు మాండుక్యోపనిషత్ ఎందుకు చదువుతామంటే సైన్స్ టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తులు రాసినటువంటి పదాలు అవి. మిగతా వాళ్ల మాటలు ఆ భాష తెలుసున్న వాళ్ళకి మాత్రమే ఆ శక్తిని కలగజేస్తాయి, లేకపోతే ఆ పని చేయటానికి కావాల్సినటువంటి మూడు కలగజేస్తాయి. భావం అర్థమవుతుందా? మీకు తెలిసిన భాషలో ఏదైనా పని చెప్తే మీరు చేయగలరు. మీకు తెలియని భాషలో మీకు ఎంత ఇష్టమైన వాడు పని చెప్పినా మీరు చేయలేరు. కానీ ఉపనిషద్ యొక్క భాష ఎలాంటిది అంటే మీకు భాష తెలియకపోయినా మీరు చేయగలరు. అందుకే దాన్ని ఏమంటావు, పాఠ మాత్రేణ సిద్ధ్యంతి. కానీ ఆ పాఠ మాత్రేణ సిద్ధ్యంతికి బేసిస్ చదువుతున్నాం మనం. ఓం భద్రం కరుణేభి శృణుయామ దేవాః. మేము చెవులతో మంచిని మాత్రమే వినాలి. ఇది మీరు చేయవలసిన ప్రయత్నం గురించి చెప్తున్నాడు ఋషి. నువ్వు ఈ ప్రయత్నాలు చేయి చాలు, మిగతా అంతా కూడా మంత్రం చూసుకుంటుంది. విశ్వామిత్ర ప్రియశ్రుతి రామరక్షా స్తోత్రంలో వస్తుంది. రెండిటికి అర్థం ఒకటే. ఓం భద్రం కరుణేభి శృణుయామ దేవా, మంచిని మాత్రమే నేను చెవులతో వినాలి అన్నా. విశ్వామిత్ర ప్రియశ్రుతి, నా చెవులు విశ్వానికి మేలు కలగజేసే మాటలు మాత్రమే వినాలి అన్న అర్థం ఒకటే కదా. అంచేత రామరక్షా స్తోత్రంలోని ఆ పదము మిమ్మల్ని వేదమంత్రాల వైపు తీసుకెళ్తోంది. ఓం భద్రం కరుణేభి శృణుయామ దేవా. ఈ దేవాహ, ఈ దేవాహ అనేటటువంటి పదాన్ని అనేక సార్లు మీరు రిపీట్ చేసుకోవాలి. దేవాహ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు మీకు అనుకూలిస్తే తప్ప మీరేం వినలేరు. చెవుల దగ్గర నుంచి వెళ్ళేటటువంటి ఆ నరాలు, ఆ నర్వ్స్, ఈ శబ్దములను ఆ సెంటర్ వరకు తీసుకెళ్లి మళ్ళా అక్కడి నుంచి మళ్ళా దాని అర్థం ఇది అని మీకు రిఫ్లెక్షన్ వస్తే తప్ప ఈ ప్రాసెస్ ఉందే, ఇది శక్తికి సంబంధించింది. శక్తికి సంబంధించినటువంటిది ఏది ఉన్నా కూడా దేవత అంటాం మనం. ఇంకా భద్రం శృణుయాభి, భద్రం కరుణేభి శృణుయామ దేవా. భద్రం పశ్యమాక్షభూని యజత్రా, చూసేది గాంధీ మూడు బొమ్మలు పెట్టుకునేవట తెలుసు కదా. ఈ శాంతి మంత్రమే ప్రాక్టీస్ చేసేవాడు. మీరు రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ సంస్కృత శ్లోకాలే మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. భావం అర్థమవుతాయి. ఈ సంస్కృత శ్లోకాలే మీరు పాటించక్కర్లే. మహాత్ములైన వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాన్ని చెడు వినకూడదు, చెడు చూడదు. మనం ఏం చేస్తాం? అడ్డు తగులుతాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని ఈ మాట చెప్పాడు, యతీనా బ్రహ్మ భవతి సారథి. నీ సారథ్యం వద్దు, కృష్ణ సారథ్యం, శల్య సారథ్యం వద్దు. కర్ణుడికి సారథి శల్యుడు, అర్జునుడికి సారథి కృష్ణుడు. సారథ్యంలో తేడా ఉంది కదా. నువ్వే యుద్ధం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది, నీ అంత దద్దమ్మడు లేడు, పక్క వాళ్ళని చూడండి ఎంత బాగా ఉన్నారు. ఈ మాటలు అనే వాళ్ళందరూ శల్యులే. మీరు మీ కుటుంబంలో కనుక ఈ మాటలు మాట్లాడుతుంటే ఆ మాటల్ని విడ్డ్రా చేసుకోండి. నాకు తెలియదు అది ఎలా విడ్డ్రా చేస్తారు. ఎందుకంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యం ఉంటాడు. పార్లమెంట్ లో తిట్టు తిట్టేస్తాడు, రికార్డు నుంచి విడ్డ్రా చేసేసుకోరంటాడు. చేసుకోవచ్చు, అందరూ వింటారు. నేను అన్నానండి అది విడ్డ్రా. అలాగా మీరు విడ్డ్రా చేసేసుకోండి. ఈ వద్దువి ఇవంతా చెల్లె సారథ్యమే. ఎందుకంటే మీకు తెలియదు ఏది కరెక్ట్. తెలుసులోనేటటువంటి భ్రమలో మాత్రం ఉండకండి. నాకు సర్వజ్ఞత్వం వచ్చిందా లేదా మాస్టర్ అని అడగకండి. అడిగారంటేనే అర్థం ఏంటి? రాలేదు, కానీ వస్తుంది. ఆ స్థితి అంత అద్భుతమైనటువంటిది, అందరికీ వస్తుంది అది. ఇంకేటంటే అందరూ కూడా ఆ శాంత స్థితిలోని అలలే. అందరూ హైడ్రోజన్ పరమాణువు దగ్గర నుంచి సూర్య మండలాల వరకు ప్లూరల్ వాడుతున్నా నేను అంతా అశాంత స్థితి. సముద్రం ఉంది పృథ్వీ చుట్టూరా. ఎన్ని సముద్రాలు ఉన్నాయి? ఇండియన్ ఓషన్, ఏంటో పేర్లే నాకు, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్, ఏదో ఎన్నో ఉన్నాయి. కానీ సముద్రాలలో ఈ భాగాలు సముద్రానికి ఉన్నాయా? అఖండ మండలాకారం వ్యాప్తమ్య, సముద్రం అంతా అఖండంగానే ఉంది. నువ్వు గీతలు గీసుకున్నావు, నీటి మీద గీతలు గీసుకో, దానికేం ఖండత్వం లేదు కదా. నువ్వు గీసుకో అల్లా అనుకో, క్రైస్ట్ అనుకో, నీ పిచ్చి అది. కానీ మనకి ఆ మానసిక స్థితి వల్ల అది అనుకుంటే బాధ తగ్గుతుందే? నో, తగ్గొచ్చు కూడా. కానీ తగ్గితే అది అల్లా వల్ల, క్రైస్ట్ వల్ల తగ్గలేదు, ఆ శాంత స్థితి వల్ల తగ్గింది. ఈ విద్య నేర్పాలి. ఒకే ఒక ధర్మం, ఇన్ని ధర్మాలు అక్కర్లే, ఇన్ని మతాలు అక్కర్లే. ఈ మతాల వల్ల గందరగోళం పడి ఇంకా పెద్ద గందరగోళం అయిపోయింది. ఈ మతాల వల్ల పారినటువంటి నెత్తురు మామూలు యుద్ధాల కంటే కొన్ని రెట్లు ఎక్కువ అంటాడు వివేకానంద. మత కలహాల వల్ల పారినటువంటి నెత్తురు
యుద్ధాల కంటే పాల్గొనేటువంటి మిత్రుడు కూడా ఎక్కువ, అదే ఆశ్చర్యం. అయినా ఆవిడికి ఆశ్చర్యం, కొట్టుకు చేస్తారు మతాల పేరిట. ఆ శాంత స్థితిలో అసలు ఇంకోళ్ళని ఎలా చంపగలవు, ఇంకోళ్ళని ఎలా కొట్టగలవు నువ్వు అని చెప్పి ఇది సవరించాలి మనం. అంచేత ఆ శాంత స్థితి యొక్క అట్రిబ్యూట్స్ మనకు అర్థమైపోతే ఏమి పర్వాలేదు, నువ్వు ఏది పెట్టుకున్నా. కానీ నీకు ఏది సులువుగా ఆ భావన గుర్తు చేస్తుందో దాన్ని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. కానీ ఆ స్థితి అర్థం అవ్వాలి. ఏంటది ఆ శాంత స్థితి? ఆకాశాన్ని అర్థం చేస్తే ఆ శాంత స్థితి సకల దేవతా స్వరూప స్థితి అది. అదే సిద్ధిస్థాయి చేసి చూపించాడు. పంచతత్వాల మీద ఆధిపత్యం ఇచ్చేటటువంటి స్థితి శంకరాచార్య వారికి. అతని పేరు గుర్తులేదు, పద్మపాదుడనే గుర్తుంది. పద్మపాదుడనే పేరు రాకముందు ఇంకో పేరు ఉంది అతనికి. అతనంటే చాలా ఇష్టం. మేము ఇంతమంది సీనియర్స్ ఉండగా శాంత స్థితిలో సీనియారిటీ ఎలా ఉంటుందో నాకు అర్థం కాలే. మిగతా వాటిలో సీనియారిటీ ఉంటుంది, శాంత స్థితిలో ఏమి ఉండదు, ఉంటే ఒకటే ఉంటుంది. దాన్నే అద్వైతం అన్నాం. శంకరాచార్యుల వారికి ఆ శిష్యుడు అంటే చాలా ఇష్టం, మేము చాలా సీనియర్స్, మిమ్మల్ని పట్టించుకోవటం లేదు అన్నాడు. సరే శంకరాచార్యుల వారికి పాప అర్థమైపోయింది వీళ్ళు ఇలా అనుకుంటున్నారని. ఈ శిష్యులు ఇంకా చాలా ఆనందకరమైనటువంటి పని చేశారు. ఒకసారి శంకరాచార్యుల వారి యొక్క శిష్యుల గురించి చెప్తున్నాను. ఆది శంకరాచార్యుల వారు, ఇప్పుడున్న శంకరాచార్యుల వారి గురించి కాదు నేను చెప్పేది. ఆది శంకరాచార్యుల వారి యొక్క శిష్యులు ఒకసారి శంకరాచార్యుల వారి చేత భోజనం మానిపించారు. 4 రోజులు 5 రోజులు పాపం శంకరాచార్యుల వారు భోజనం చేయలేదు. ఎలాంటి స్థితిలో ఆయన ఉన్నారు, పల్స్ కంప్లైంట్, కడుపులో అల్సర్, ఆ రెండు బాధలు ఉన్నవాడికి తెలుస్తున్నది. ఎంత ఆనంద ఆ పరమ శాంత స్థితి నిరంతరం ఉంటుంది పల్స్ ఉన్నవాడికి. మంట కాలి నడకన తిరుగుతున్నాడు. దీనికి ఈ అద్వైత మత ప్రచారం కొరకు ఈ ఉపనిషత్తు, ఇది కూడా అందులో ఒకటే కమెంటరీ. దాని మీద ఆయన కమెంటరీ రాస్తున్నాడు. కమెంటరీ రాస్తుంటే ఇప్పుడు ఈ పద్మపాదులు అనే అతనికి పేర్లో ఏముంది కానీ అతనికి చెప్తాడు, నువ్వు రాయి నాకు ఈ కమెంటరీకి హెల్ప్ చేయండి. మేము చెప్పగా, మేము ఇంత సీనియర్స్ ఉండగా మా చేత రాయించకుండా అతని చేత రాయిస్తారా? భోజనం మానేశాడు బాబా శంకరాచార్య గారు. హౌ టు సాల్వ్ ఇట్ పాపం అర్థం కాలే. ఇంచేత శాంత స్థితిలో ఉన్నవాడికి అశాంత స్థితి పాపం అర్థం కాదు. ఎప్పుడు మీరు ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు అశాంత స్థితి ఎలా ఉంటుందో. మీరు తర్వాత ఆ స్థితిలోకి రాబోతున్నారు, ఈ ప్రమాదం వస్తుంది మీకు. అశాంత అది ఎలా ఉంటుందని అడుగుతారు. కానీ ప్రస్తుతం అడగను మీరు. శంకరాచార్య గారికి ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. అసలు అంత పెద్ద అద్వైత సిద్ధి పొందిన వాడికి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. హౌ టు సాల్వ్ ఇట్? సరే తర్వాత ఏదో జరిగింది, ఆ ప్రాబ్లం కాదు ఈ ప్రాబ్లం కొద్దాం. ఆ శిష్యుడి మీద ఈశ్వర్ వస్తే అందరికీ ఈయనకి ఆ రక్తశక్తి అయినటువంటి బట్టలన్నీ ఘాటు దగ్గర ఆరేస్తే చూసిన వాళ్ళు బాధపడతారని అతను అవతల ఒడ్డుకి ఈదుకుంటూ వెళ్లి అక్కడ ఆరేసేవాడు బట్టలు. శంకరాచార్య గారి బట్టలు నెత్తుడితో తడిసిపోయినటువంటి బట్టలు, నడుస్తూ ఉంటే నెత్తుడు కారిపోతూ ఉండేది ఆయన. అది ఎవడు పట్టించుకోడు, శిష్యులు పట్టి అసలు పట్టించుకుంది శిష్యులే బయట వారన్న అయ్యో పాపం అంటారు. పద్మపాదుడు పద్మపాదుడు కాదు ఆ ఫలానా వాడు ఏడని అడిగాడు. అదేంటి గురుదేవా అక్కడ ఉన్నాడు అన్నాడు. ఉదయం రా అన్నాడు. ఇప్పుడు ఎట్టా అతనికి ఈత రాదు. పొలం మీద వెళ్ళి వచ్చాడు. నేను పిలిచేశాడు గురువు. ఏం చేస్తాడో వస్తున్నా అన్నాడు. వచ్చేసాడు. వస్తే ఏం జరిగిందో తెలుసు కదా. ఎక్కడెక్కడ అడుగు వేశాడో అక్కడక్కడ పద్మాలు గంగా నది నుంచి బయటకు వచ్చి ఇదే జీసస్ క్రైస్ట్ కథలోనూ జరిగింది. రా అన్నాడు పీటర్ను ఎవరినో. సముద్రం నడుచుకుంటూ వచ్చేసాడు. కథలన్నీ ఒకటే. శంకరాచార్య వారి గురించి చదివినా, క్రైస్ట్ గురించి చదివినా, అల్లా గురించి చదివినా ఆ స్థితి ఒకటే. మీరు పేర్లు వేరు వేరు పెట్టుకోండి, అభ్యంతరం ఏం లేదు. ఏ పేరుతో మీరు పెట్టుకుని చేసినా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా, హిందీ మీడియంలో చదువుకున్నా, ఉర్దూ మీడియంలో చదువుకున్నా, సంస్కృతంలో చదువుకున్నా, ఆ శాంత స్థితి, ఆ శాంత స్థితిలోకి వెళ్ళిపోయాక నువ్వు చేసేదేం లేదు. అది ఆ రాముడు చెప్పేటటువంటి ఆ రామ నామం మీకు ఇచ్చేటటువంటి హనుమంతుడు రాముడు యొక్క దాసుడు అంటంలో అర్థం అది. దాన్ని పనిచేయనివ్వండి, ఆ ట్రిక్ నేర్చుకోవాలి మీరు. ట్రిక్ ఏంటి అంటే ఆ శాంత స్థితిలోకి వెళ్ళిపోయి ఆ శాంత స్థితి నుంచి చ్యుతి చెందకుండా అచ్యుత స్థితిలో ఉండాలి మీరు. ఇంకా శాంత స్థితిలోకి ఉన్నాక మీకు బాధలు గుర్తుకొచ్చాయనుకో అంటే అర్థం ఏంటి అని చెప్పి, బాధలు మీకు శాంత స్థితికి తీసుకువెళ్ళటానికి చాలా మంచి సోపానాలు. మీరు వెళ్ళారో లేదో అక్కడక్కడే తెలిసిపోతుంది మీకు. వెళ్ళాక ఈ బాధలు గ్యారంటీగా ఉండవు, అసంభవం అది. శాంతము అశాంతము ఒక చోట ఉండలేవు కదా. లైట్ ఉంటే గ్యారంటీగా చీకటి పోతుంది. ఆ కనెక్షన్ వచ్చేంత వరకు మాత్రం ప్రాబ్లం. కానీ ఆ కనెక్షన్ వచ్చేశాక అసలు ఏ బాధలు ఉండవు అన్న గ్యారంటీ ఇంతమంది ఋషులు ఇస్తూ ఉంటే ఆ కనెక్షన్కి తప్ప మిగతా వాటికి ప్రయత్నం చేస్తే తప్పే కదా మంది. అది ఎప్పుడు ఎప్పుడు ఆ కనెక్షన్ వస్తుందో అప్పుడప్పుడు అది ఉగాది మీ జీవితాలలో. ప్రతి వాడి జీవితాలలో అది పెద్ద మలుపు, దాన్ని ద్విజత్వము అంటాం. ఇంకోసారి మీరు పుడతారు. పునరపి జననం పునరపి జనని జఠరే శయనం. ఈ సైకిల్స్ వెళ్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా వెళ్ళిపోవచ్చు. ఇది కాక ప్రకృతి మాత ఒడిలో పుడతారు మీరు, సీతాదేవి ఒడిలో పుడతారు, రామ సీతల యొక్క బిడ్డగా పుడతారు, హనుమంతుడుగా మళ్లీ మీరు పుడతారు, ద్విజత్వాన్ని మళ్లీ మీరు పొందుతారు. ఈ రెండిటికీ మధ్య అనేక జన్మల దూరం ఉండవచ్చు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మొదటి దీక్ష ఏమిటి అంటే మానవ శరీరధారి అయి మానవ శరీరాన్ని ఉపయోగించుకోగలుగుట, అది మనకు వచ్చేసింది. మానవ శరీరములు శరీరాన్ని అంటే మళ్ళా కష్ట గందరగోళం. అది శరీరములు అంటే ఏ శరీరాలు? ఈ ఫిజికల్ బాడీ మూలాధారంతో కంట్రోల్ అయ్యేటటువంటిది, కోరికల శరీరము స్వాధిష్టానంతో కంట్రోల్ అయ్యేటటువంటిది, మణిపూరకంతో కంట్రోల్ అయ్యేటటువంటి మానసిక శరీరము. ఇది నేర్చేసుకున్నాను మీరు తల్లి గర్భంలో పుట్టి. ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ఈ మూడింటికి ఏడు ఏడు సబ్ డివిజన్స్ ఉంటాయి. మూడేళ్ళు 21, అది 21 ఓంకారాల రహస్యం. 21 ఓంకారాలు మీరు అనేశారు అంటే ఆ 21 శరీరాలలో శాంత స్థితి వచ్చేస్తుంది. ఓంకారం యొక్క గొప్పతనం అది. తర్వాత తర్వాత మీకు అర్థమవుతుంది మరి నేను చేస్తున్నాము రాలేదా వస్తుంది, వైబ్రేషన్స్ పెంచుకుంటూ పోతాం. ఏంటక్కడ ఉదాహరణ మీకు చెప్పేది నేను, వందో దెబ్బకి ఇటుక పగిలింది, 99 దెబ్బలు వేసి ఒకడు వదిలేశాడు, ఇంకోడు వచ్చాడు నేను ప్రయత్నించి చూస్తానని, ఒక్క దెబ్బ వేశాడు అది పగిలింది. అది ఇంతకీ 99 వేస్ట్ అంటారా? వాడు ఒక్క దెబ్బకే పగిలిందా అది? అలాగా మీరు 21 ఓంకారాలు పొద్దున్న సాయంత్రం చేసుకుంటూ 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 ఉంటే ఎప్పుడప్పుడు ట్యూనింగ్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అందుకు దాన్ని వదలొద్దు అనేది నేను. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకండి. ఈ లెక్చర్స్ ఇంపార్టెంట్ కాదు, పొద్దున్న సాయంత్రము రెండు ఆహుతుల తర్వాత ఆ శాంత స్థితి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఆ శాంత స్థితిలో ఉండిపోతూ వినటానికి ప్రయత్నం చేయండి, పనులు చేయటానికి ప్రయత్నం చేయండి. నేను నేర్చుకోవాల్సింది అది. ఆ పరమ శాంతి స్థితిలో ఉంటూ యుద్ధం చేయగలగటం. అసంభవాలు సంభవం అవుతాయి. ఇప్పుడు ఉత్తున కూర్చుంటే మీరేం పని పాట లేకుండా ఏమీ అవదు. ఎడ్గర్ కేసీ ఒకడు అడిగాడు, ఇఫ్ ఐ సిట్ బ్లాంక్ ఈజ్ ఇట్ మెడిటేషన్? ఎస్, యూ విల్ బికమ్ బ్లాంక్ అన్నాడు. మెడిటేషన్ అది, ఏమవుతుంది బ్లాంక్ అవుతావు? అదే శాంత స్థితి కాదన్ను, కానీ దానికోసం కాదుగా ఇది చేస్తున్నది. కానీ దాని యొక్క లాభాలు దానికి ఉన్నాయి, అది వేరే విషయం. అంచేత ఏంటి మన స్పిరిచువలిజం చెప్పేది, రామ రామ యుద్ధం చెప్తుంది. రాముడికి ఏ విధమైనటువంటి వనరులు లేవు. రావణాసురుడికి అన్ని వనరులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆదిత్య హృదయము ఆ శాంత స్థితిని తెలుసుకోగలిగాడో ఏం చేయగలిగాడు, రావణాసురుడిని చంపగలిగాడు. మనకు వచ్చేటటువంటి కష్టాలు ఎంత, అసలు కష్టాలే ఉన్నాయి దాంతో పోలిస్తే. మీకు యుద్ధం చేయగలిగాలి, మీరు పారిపోకూడదు. సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఏం చేయలేవు, పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయలేవు, అసంభవం. అది చేయిస్తారు మీరు, అదే అర్థం చేసుకోండి. పరిస్థితులు మిమ్మల్ని ఏం చేయటమే, మీరు బెంబేలు ఎత్తిపోతారు, భయపడిపోతారు. ఆ ఒక్క క్షణం ఉంచోగలిగితే పరిస్థితుల్ని దాటేస్తాను. అర్జునుడు బెంబేలు ఎత్తాడు, ధనుసు వదిలేశాడు, చేతులు వదిలేశాడు, కూర్చుండిపోయాడు. ఇంకేమైంది, నేనేం చేస్తానన్నాడు. వాళ్ళు నన్ను చంపేస్తే చాలు అన్నాడు. నాకెందుకు ఈ రాజ్యం అన్నాడు. నేను సన్యాసం అయిపోతానన్నాడు. వాడు సన్యాసి కాదు నాయన, నువ్వేదో సన్యాసి అయిపోవడం చాలా ఈజీ అనుకుంటున్నావు అని ఓ పెద్ద గీతోపదేశం చేశాడు. కానీ ఆ గీతోపదేశం మొత్తం ఏంటి అంటే స్మృతిర్లబ్ధ్వ, ఆ శాంత స్థితిలో మీరు మళ్లీ జన్మించగలిగితే అదే పునర్జన్మ, ద్విజత్వము, బ్రాహ్మణత్వము. బ్రాహ్మణత్వము అంటే ఆ బ్రాహ్మీ చేతనను తెలుసుకున్నటువంటి వాడు అంతే అర్థం. ఎవడైనా ఇంజనీర్ కావచ్చు, ఎవడైనా డాక్టర్ కావచ్చు, ఎవడైనా బ్రాహ్మణుడు కావచ్చు. ఇట్ ఈజ్ ఎ డిగ్రీ. ఏ డిగ్రీ అది? మీరు ఆ శాంత స్థితిలో ఉండగలిగితే. వెళ్ళిపోండి, ఆ శాంత స్థితిలోకి వెళ్ళిపోయిందండి. ఇంకా బాహ్య పరిస్థితులు మిమ్మల్ని గందరగోళం చేయకుండా ఉండాలి. చేయకుండా ఉంటే మీరు ఆ శాంత స్థితిలోకి ఉండగలిగితే యస్మిన్ దేవ అధి విశ్వే విషేదుడు,